తరచుగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ ఉన్నాం. అనుభవించేటువంటి మనలో నిజంగానే ఆయన సన్నిధిని అనుభవిస్తూ అడుగులేస్తూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ఆశ కోరిక తపన ఇవన్నీ కలిగి మనం ఉంటాం. అయితే ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే వైకాస్ అనేటువంటి పదాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆదిమ సంఘ పద్ధతిలో ఆదిమ సంఘాలలో దేవుని పరిచర్య జరిగిన విషయాల్లో మనం గమనిస్తే వైకాస్ ఎవాంజలిజం, వైకాస్ అనే పదం గ్రీకు పదం. దాని అర్థం ఏంటంటే వైకాస్ అనే అర్థం నేను నా ఇంటివారు. దేవుడు ఎస్ఎఫ్జేలో ఒక నూతనమైన కోణంలో రిలేటివ్స్ ఫార్ జీసస్ అనేటువంటి అద్భుతమైన ఒక ప్రణాళికను ప్రభు మనకిచ్చారు. అయితే వైకాస్ అనేటువంటి ఆ పదమే రిలేటివ్స్ ఫార్ జీసస్. ఈ అపోస్తల కార్యం 16:31 అక్కడ మనం గమనించినప్పుడు చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. దాంట్లో ఒక మాట, ఆ జైలు అధికారితో ప్రభు పేతురు గారు అక్కడ ఆయన రక్షింపబడుతూ ఉన్న సమయంలో అక్కడ మనం చూస్తున్న ఆ వాక్యంలో, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. నీవును నీ ఇంటి వారు రక్షింపబడదు. వైకాస్ అనే పదానికి అర్థము నేనును నా ఇంటి వారును రక్షింపబడాలి. ఆదిమ సంఘ పద్ధతుల్లో ఈ వైకాస్ వార్త. ఆంద్రేయ ఎవరిని తీసుకొచ్చాడు అని అంటే మనకు తెలుసు పేతురు గారిని తీసుకొచ్చారు. ఫిలిప్ ఎవరిని తీసుకొచ్చారు అంటే నతానియేల్ గారిని తీసుకొచ్చారు. సమరయశ్రీ గ్రామాన్ని తీసుకొచ్చారు. జైలు అధికారి కుటుంబాన్ని తీసుకొచ్చారు. లూదియా ఇరుగు పొరుగు వారిని తీసుకొచ్చారు. కొర్నేలి ముఖ్య స్నేహితుల్ని తీసుకొచ్చారు. ఆదిమ సంఘంలో వైకాస్ అనేటువంటి సువార్త కలిగిన వారిగా ఉన్నారు. ఎందుకంటే వైకాస్ అనగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, అసోసియేట్స్, నైబర్స్. అపొస్తల కార్యం 8:18 యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగాంతముల వరకు సువార్తను తీసుకెళ్లమన్నారు. అయితే ఈ వైకాస్ పరిచర్య ద్వారా దేవుని సన్నిధిలో మన చుట్టుపక్కల ఉన్న వారికి ఎందుకు వైకాస్ అనేటువంటి పరిచర్యను ఆదిమ సంఘం ఎక్కువగా చేసింది అని గమనిస్తే, మనమున్న స్థలంలో, మనమున్న ప్రాంతాలలో మనం మాట్లాడే వ్యక్తులతో, మనం కలిసి తిరిగేటువంటి వ్యక్తులపైన దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మనం లెక్క అప్పజెప్పాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకు? మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు, అంతేకాదు మన సహ ఉద్యోగులు, సహ విద్యార్థులు, ఎవరైతే విద్యార్థులకు వెళ్తున్నారో వారు, అంతేకాదు ఇరుగు పొరుగు వారు, వీరిని బట్టి లెక్క అప్పజెప్పాల్సిన బాధ్యత మనకుంది. కనుక దేవుడు ఈ యొక్క వైకాస్ అనేటువంటి సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రబలడానికి ప్రధానమైన కారణము ఎవరంటే ఆదిమ సంఘము. ఆదిమ సంఘము ఎదిగినట్లు, ఆదిమ సంఘము విస్తరించినట్లు భూమిపైన ఇప్పటి వరకు అలాంటి విస్తరణ వేగంగా ఎక్కడా జరగలేదు. సో దేవుని యొక్క మహోన్నతమైన కృపలో అలాంటి గొప్ప మాధవి చూపించిన సంఘమే ఆదిమ సంఘం. ఎందుకు వీళ్ళు ఆదిమ సంఘంలో ఇంత ఆసక్తితో కలిగి ముందుకెళ్లారు అంటే, అందరూ రక్షింపబడాలి, ఇది మా బాధ్యత, ఈ బాధ్యతను మేము కలిగి ఉండాలనేది ఆదిమ సంఘం యొక్క ప్రధానమైన కోరిక. ఈరోజు నీ నా జీవితంలో ఆదిమ సంఘపు ఆ యొక్క విలువలతో ముందుకెళ్తూ ఉన్నప్పుడు మనం అనేక విషయాలు మనం తెలుసుకుంటాం. సో ఆ విషయాల్లో కొన్ని విషయాల్ని ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా మందికి కావాల్సింది మనం తెలుసుకోవాల్సిన దాంట్లో హెడ్ నాలెడ్జ్ తెలిసి ఉంటుంది, జ్ఞానం, నైపుణ్యత తెలిసి ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ కావాల్సింది ఆదిమ సంఘంలో ప్రభు మనకు చెప్పింది గ్రేట్ కమిషన్. ఆ గ్రేట్ కమిషన్ ఇంతకుముందు నేను ఈ విషయాలు గుర్తు చేశాను, మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఏమన్నాడు ప్రభువారు అని అంటే, మీరు వెళ్ళుడి అని అన్నాడు. మనము వెళ్ళాలి ఎక్కడికి అని అంటే సమాజంలోకి, మన బంధువుల ఎదుటికి, మన స్నేహితుడి ఎదుటికి వెళ్ళుడి వెళ్ళుడి. కానీ ఈరోజు క్రైస్తవ సమాజం ఎట్లా తయారైందంటే రండి రండి అని తయారైంది. వెళ్ళుడి అని ఎక్కడికన్నాడు? మన బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఇంకా మనకి కనబడిన వారి దగ్గరికి వెళ్ళమని ప్రభు వారు చెప్పారు. ఎందుకు బల్లి కప్ప అని చెప్పాను? బల్లి వెళ్ళి పురుగులు తింటుంది, కప్ప ఉన్న చోట పురుగుల్ని తింటుంది. అయితే ప్రభు వారు అన్నారు సమస్త జనులు. అయితే మనమేమంటున్నాం? కొంతమంది సరిపెట్టుకుంటూ ఉన్నాం. అయితే యేసు ప్రభు అన్నారు శిష్యులుగా ఉండమన్నారు. శిష్యులుగా ఉండడం లేదు. ఆదివారపు క్రైస్తవులు ఎలా ఉంటారు అంటే, మనమేం చేసినాం? ఆదివారపు క్రైస్తవులుగా చేసేశారు. దానివల్ల మర్రి చెట్టులాగా అయిపోతూ ఉన్నారు. ఈ ఆ మర్రి చెట్టు ఎలా ఉంటుంది? ఒక్క చెట్టును కూడా ఎదిగించకుండా అలా పెట్టేస్తుంది అది. దీని పనంతా ఏంటి అంటే గొప్పగా కనబడడం, పెద్దగా కనబడడం, ఆ ఓడలు సంవత్సరాల కొద్దీ పేరుకొని అలా ఉండడం. కానీ దీనివల్ల ఉపయోగం ఏమన్నా ఉంది అని అంటే చెప్పడానికి చాలా పెద్ద చరిత్ర, కానీ ఒక్క చెట్టు కూడా దీని కింద మొలవదు. దీన్ని మనం ఆదివారపు క్రైస్తవులు అని అంటాం. అయితే ప్రతిదినపు క్రైస్తవులు ఎవరు అని అంటే, అరటి చెట్టులాగా ఉండేటువంటి వ్యక్తులు. అరటి చెట్టు నరికి వేయబడుతూ ఉండగానే ఇంకోటి అది చెట్టు అలా మొలుచుకొని ఇంకొక దాన్ని పిల్లలు పెడుతూ వస్తుంది. అందుకే దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గ్రేట్ కమిషన్కి, ప్రధానమైన ఆజ్ఞకు లోబడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. గైకునాలని ప్రభు అన్నారు, మనము వినేవారిగానే ఉంచేశారు. మనం చూస్తూ ఉన్నాం సమాజంలో, క్రైస్తవ సమాజంలో వినేవారిగా అయిపోయారు కానీ గైకునేవారిగా అవ్వట్లేదు. వినేవారిగా అంటే ఏంటి అని మీరు అట్లా గమనించినట్లయితే, ఆ వినేవాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎట్లా అయిపోయింది అని మీరు గమనిస్తే ఇలా అయిపోయింది. ఈ వడపండులో జోజోలు అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ జోజోలు కాళ్ళు చేతులు అన్నీ సన్నబడిపోయాయి, తల చాలా పెద్దగా అయిపోయింది. తల చాలా పెద్దగా అయిపోయింది, కాళ్ళు చేతులు సన్నగా అయిపోయింది. వీరిని జోజోలు అని అంటారు. దేవుని వాక్యాన్ని విని 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 తల పెద్దగా అయిపోయింది, కానీ కాళ్ళు చేతులు ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. క్రైస్తవ సమాజంలో చాలా మంది ఈ విధంగా తయారయ్యారు. దేవుని పని చేయకుండా సహవాసాలు కట్టకుండా ప్రభు దగ్గరికి మనం ప్రజల్ని తీసుకురాకుండా దేవుని స్వారూప్యంలోనికి మార్చకుండా అనుదిన ఆరాధనలో మనం పాల్గొనకుండా ఉన్నట్లయితే జోజులాగా తయారవుతాం. అయితే దేవుడు కోరుకుంది ఏంటి అంటే స్టార్ ఫిష్. ఏంటి స్టార్ ఫిష్? శిష్యులకు చెప్పినటువంటి విషయంలో దేవుడు ప్రధానంగా చెప్పిన మాట స్టార్ ఫిష్ గా మీరు ఉండాలి అని అన్నాడు. స్టార్ ఫిష్ ఏం చేస్తుంది? ఒక్క దాన్ని మీరు నరికితే అది ఇంకొక ముక్క అవుతుంది. స్టార్ ఫిష్ ని ఎన్ని ముక్కలు చేస్తే అన్ని స్టార్ ఫిష్ అవుతుంది. యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరిని ఒక స్టార్ ఫిష్ గా చూడాలనేది దేవుని యొక్క కోరిక. గైకునాలి అని అన్నాడు. గైకునాలి, మనం దాన్ని ఆప్షన్ గా చేసేస్తాం. ఆప్షన్ గా చేసాం. ఆజ్ఞగా ఉంది కనుక దాన్ని ఆప్షన్ గా మనం ఎప్పుడు ఏ రోజు తీసుకోకూడదు. సరే, అలాగే భారతదేశం ఇంత విశాలమైన భారతదేశంలో ఇంకొక మాట ఎందుకు ఈ విషయాలు అని అంటే, అందరూ దేవుని సేవ చేయాలి, అందరికీ అవకాశం ఉంది. దేవుడు గొప్ప ఆదేశాన్ని మనకిచ్చాడు. ఈ క్రికెట్ మనం గమనిస్తే ఆడియన్స్ ఉంటారు, ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు, ప్లేయర్స్ ఉంటారు. ప్లేయర్స్ లో కానీ దీంట్లో ఆడేవాళ్ళు ఎవరంటే ప్లేయర్స్ మాత్రమే. ఎంతమంది ఉన్నారు? దాదాపు 24 మంది, 12 మంది ఆడడం, 12 మంది ఆ గ్రౌండ్ లో ఉండడం. మిగిలిన వాళ్ళందరూ ఏంటి అని అంటే ఎక్స్ట్రా ప్లేయర్స్, ఎప్పుడో అప్పుడప్పుడు వస్తారు, అప్పుడప్పుడు చూస్తారు. వీళ్ళ వల్ల ఎక్కువ ఉపయోగం లేదు. ఆడియన్స్ వీళ్ళన్నిటికీ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఈ చప్పట్లు కొట్టే బ్యాచ్ వీళ్ళ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటే దేవుని రాజ్యం కొరకు ఏం ఉపయోగం. సో మనము ఆడేవారిగా అనగా దేవుని సేవ చేసేవారిగా ఉండాలి. ఆదిమ సంఘంలో అలాంటి ఒక గొప్ప విధానం వైకాస్ అనేటువంటి పరిచర్య మనం చూస్తూ ఉన్నాం. ఆ వైకాస్ అనే పరిచర్య అంత విస్తృతంగా వ్యాపించడం వల్ల ఆదిమ సంఘంలో కొన్ని సూచనలు మనం గమనిస్తే కనీసం 3 సంవత్సరాలకి తీసుకుని వస్తే 10 సంవత్సరాల్లో 59,004 అంటే 59,000కు పైగా ప్రభు దగ్గరికి ప్రజల్ని తీసుకురావచ్చు. ఏ పరిచర్య ద్వారా అంటే వైకాస్ అనేటువంటి పరిచర్య. వైకాస్ అంటే కొత్త పదం కాదు. వైకాస్ అని అంటే నేనును నా ఇంటి వారును, నేనును నా ఇంటి వారు, అదే వైకాస్ అనేటువంటి పరిచర్య. మనం ఒక తీర్మానం తీసుకుంటూ దేవా ఈ వైకాస్ అనే పరిచర్యలో నేను ముందుకెళ్తాను, నేను చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, ఆ విషయాల్లో ఎందుకు నేను చేయాలి అని గమనించినట్లయితే 4 పిలుపుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది పరలోకపు పిలుపు, ఇది పాతాళపు పిలుపు. పాతాళలో నుంచి చనిపోయి నరకానికి వెళ్ళిపోయిన ధనవంతుడు అక్కడి కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే బతుకున్నప్పుడు ఏ రోజు ఆయన కుటుంబం గురించి ఆలోచించలేదు, చచ్చిపోయి ఎక్కడ ఆలోచిస్తున్నాడంటే పాతాళంలోకి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. అయా నన్ను నేను రక్షించబడలేను, నాకు అవకాశం లేదు, నేను అవకాశాలన్నింటినీ కోల్పోయాను, నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, ఆ 5 మంది నాకంటే దుర్మార్గులు, నాకంటే మోసగాళ్ళు, నేను ఈ భయంకరమైన వ్యాచనకరమైన స్థలంలో నేను అల్లాడుతూ ఉన్నాను, ఈ స్థలానికి నా అన్నదమ్ములు రాకూడదయ్యా, దయచేసి పంపించండి వారి దగ్గరికి అని చెప్పి నరకంలో నుంచి ఏడుస్తూ ఉన్నాడు, నరకంలో నుంచి కేకలేస్తూ ఉన్నాడు. ఈరోజు నరకంలో మన బంధువులు, స్నేహితులు, మిత్రులు, మన తాత ముత్తాతలు కేకలేస్తున్నారు వాళ్ళ రిలేటివ్స్ కొరకు, వాళ్ళ యొక్క బంధుమిత్రుల కొరకు. మనము ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్న సమయంలో ఎందుకు మనం సేవ చేయాలి అంటే, ఎందుకు మన రిలేటివ్స్ ని ప్రభు దగ్గరికి తీసుకురావాలంటే మన రిలేటివ్స్ నరకములో కేకలేస్తున్నారు. ఇది హృదయంలో నుండి వచ్చిన పిలుపు, బయట నుండి వచ్చిన పిలుపు. సో అందువలన బట్టి దీన్ని బట్టి మనం దేవుని యొక్క రాజ్య విస్తరణలో ఆయన పరిచర్య చేయాలి, ఆయన పరిచర్య చేయాలి. ఈ వైకాస్ పద్ధతిలో జరిగినటువంటి కొన్ని నేను చెప్తాను. ఆ కొన్ని చెప్పక ముందు కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. 3 విషయాలు. విశ్వాసంతో ఉండాలి. వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలనే విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము, అసాధ్యము. విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైనది. 2వది, విసుగక ప్రార్థన చేయాలి. విసుగక, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయనట్లు ఆయన వారికి ఇలాగో సెలవిచ్చెను. నిత్యము ప్రార్థన చేయడానికి, నిత్యము ఎవరైనా ప్రార్థన చేస్తారా, ఎల్లప్పుడూ ఎవరైనా ప్రార్థన చేస్తారా అంటే అది వీలవుతుందా అన్నట్టు వీలవుతుంది. మనము నిత్యము చేసే పనులు, నిత్యము టిఫిన్ తినం, నిత్యము మనం అలా గడిచిపోం, నిత్యం మనం ఉద్యోగం చేయం, నిత్యము ఏం చేస్తామంటే గాలిని పీల్చుకుంటాం. అంటే దాని అర్థం ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే ప్రార్థన మనకి ఊపిరిగా ఉండాలి, ప్రార్థన మనకు ఊపిరిగా శ్వాసగా మార్చబడాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో గొప్ప ఫలితాన్ని మనం చూస్తాం. విశ్వాసంతో ప్రార్థన చేయాలా, విసుగక ప్రార్థన చేయాలా, విడుదల కొరకు ప్రార్థన చేయాలి. కొరింథీయులకు రాసిన 2:4-4 ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసింది. దీని కొరకు ప్రార్థన చేయాలా? మనోనేత్రాలు తెరవబడడం కోసం ప్రార్థన చేయాలి. హృదయము తెరవబడింది. లుదియా అక్కడ వాక్యం విన్నప్పుడు హృదయము తెరవబడింది. హృదయం తెరవబడింది. హృదయాలు తెరవబడాలని ప్రార్థన చేయాలి. చెవులు తెరవబడాలని ప్రార్థన చేయాలి. సాతానుడు వాళ్ళ చెవులను మూసేసింటాడు గనక వినలేని దుస్థితిలో దౌర్భాగ్య పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేస్తే చెవులు తెరవబడతాయి, తలుపులు తెరవబడాలి. దేవుని రాజ్యం కొరకు ప్రతి గృహము తెరవబడాలి, ప్రతి గృహము తెరవబడాలి. ప్రతి కుటుంబాలలో వారి యొక్క సహవాసాలు కట్టడానికి తెరవబడేటువంటి పరిస్థితులు ఉండాలి. ఈ 3 చాలా ప్రాముఖ్యం. విశ్వాసంతో గర్భం ధరించాలి. చాలాసార్లు మనం అంటాము, వాళ్ళు మారరు, వీళ్ళు రారు, ఇది కాదు, ఇది అవదు. అది చాలా తప్పు, చాలా తప్పు. విశ్వాసంతో గర్భము ధరించకపోతే దేవుని కార్యాలు మనం చూడలేము. కొర్నేలి విశ్వాసంతో గర్భాన్ని ధరించారు, విశ్వాసంతో గర్భాన్ని ధరించారు. వైకాస్ ఎవాంజలిజం, వైకాన్స్ అనగా నేను నా ఇంటివారు, నన్ను నేను నా ఇంటివారు రక్షింపబడాలి. అందుకే యెహోషువ కూడా మాట్లాడినారు, నేను నా ఇంటివారు. నిజంగా దేవుడు నీకు నాకు ఇచ్చిన భారంతో మన బంధుమిత్రులు స్నేహితులు ప్రభు దగ్గరికి రాకపోతే, ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు లెక్క అప్పచెప్పాలి అని అడిగినప్పుడు మనం ఏ ముఖం పెట్టుకొని దేవునికి లెక్క అప్పచెప్తాం? అందుకే ఆదిమ సంఘ పరిచర్యలో ఇంత విస్తృతంగా ముందుకెళ్ళడానికి కారణము ఈ వైకాస్ ఎవాంజలిజం, ఈ వైకాస్ అనే సువార్త. దీనికి ఏం చేయాలి మనము అని అంటే, ప్రాక్టికల్గా మనము ఒక కార్డులాగా లేదా మన డైరీలో ఈ విధంగా నోట్ చేసుకోవాలి. డైరీలో నోట్ చేసుకొని, అయ్యా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు లిస్ట్ రాసుకోవాలి, స్నేహితులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు లిస్ట్ రాసుకోవాలి, బంధువులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు రాసుకోవాలి, మనతో పాటు అసోసియేట్గా ఉన్నవాళ్ళు పనిచేసేవాళ్ళు వాళ్ళ పేర్లు రాసుకోవాలి, ఇరుగు పొరుగు ఉన్నవాళ్ళు వాళ్ళ పేర్లు రాసుకోవాలి. ఇలా వాళ్ళ పేర్లను రాసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాలి. దీన్ని ఫ్రాంక్ ప్రేయర్ అని అంటాం. ఫ్రాంక్ అనగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అసోసియేట్స్ నైబర్స్, ఫ్రాంక్ ప్రేయర్. ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు, ఈ విధంగా ప్రణాళికతో ముందుకెళ్ళినప్పుడు దేవుని యొక్క మహత్యాన్ని, మహాశక్తిని, ఆ ఉనికిని మనం చూస్తూ ఉన్నాం. గురి కలిగి ముందుకెళ్ళేటువంటి కృప. మనము సంవత్సరం తిరిగే లోపల ఎంతమంది ప్రభు దగ్గరికి రాబోతున్నారు, ఎంతమంది కుటుంబస్తులు, ఎంతమంది స్నేహితులు, ఎంతమంది బంధువులు, మన సహచారులు, అసోసియేట్స్, ఇరుగు పొరుగు వారు, ఇంట్లో ఎవరెవరు వస్తారు అని గమనిస్తే నిజంగా మన ఇంటికి వచ్చేటువంటి పాలోడు కానీ పని మనుషులు కానీ అందరూ వచ్చేస్తారు. తరచుగా మనం కలిసేవారు, తరచుగా మనం కలిసే వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత. దీన్ని మనం ఏంటంటే వైకాస్ ఎవాంజలిజం, దాన్ని పౌల్ గారు ఏమంటే వర్క్ ప్లేస్ లోని దేవుని రాజ్య విస్తరణని మనం త్వరితంగా పంచటం. అలాంటి భాగ్యం ఈ వైకాస్ అనేటువంటి దాంట్లో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని సూచనలు మేము ముందుకు తీసుకొస్తాం. ఆ ముందుకు తీసుకొచ్చేటువంటి ముందులో కొన్ని మాటలు దేవుని వాక్య గ్రంథంలో నుంచి నేను అదే కొర్నేలి గారి గురించి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఎందుకు కొర్నేలితో అంత విస్తృతంగా కొర్నేలి గారికి ప్రభు సెలవిస్తూ వచ్చాడు? ఆదిమ సంఘంలో ఈ ఇంత అద్భుతంగా దేవుని సేవ చేసేటువంటి దాంట్లో కొర్నేలి వైకాస్ ఎవాంజలిజం, ఈ వైకాస్ అనే పదాన్ని 2 సందర్భాల్లో వాడారు. జైలు అధికారి రక్షణ విషయంలో వాడారు, నువ్వు వెళ్ళి నీవు నూనె ఇంటి వారును, అదొకటి. ఇంకెక్కడ వాడారు ఈ పదాన్ని అనంటే సేనా దయ్యములు పట్టిన వారితో దగ్గర వాడారు. సేనా దయ్యములు పట్టిన వారి దగ్గర ఆ ప్రభు అని అంటాడు, వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పమన్నాడు. నువ్వు వెళ్ళు నా ఇంటి వారికి. ఆయన అన్నాడు, ప్రభు అని వెనకాల వచ్చేస్తాను అని చెప్పి ఏసయ్య పాదాలు పట్టుకొని నీతోనే వచ్చేస్తా అన్నాడు. కానీ ప్రభు అన్నారు, నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి సాక్ష్యం చెప్పమన్నాడు, కనిపరుచుకోమని. ఆయన వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతాల్లో ఆయన చెప్పడాన్ని బట్టి ఏమైంది అంటే ఆ దేవుని సేవ ప్రబలిపోయింది. 10 దెబ్బపోలిక పట్టణాలని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఇంచుమించు కొన్ని 100ల మందిని ప్రభువులకి నడిపించారు. 100ల మందిని ప్రభువులకి నడిపించారు. దాన్ని వైకాల్స్ ఎవాంజలిజం అంటారు. ప్రతి ఒక్కొక్కరూ ఒక కొర్నేలు లాగా మార్చబడాలి. ఆ కొర్నేలు గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. కొర్నేలు గురించి చెప్పాలంటే కొర్నేలుకు ముందు పేతురు గురించి చెప్పాలి. అసలు ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే పేతురులో ఉంది. పేతురు గారికి ప్రభు ఇచ్చిన దర్శనాన్ని, ప్రభు ఇచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని ఎలా మార్చేసుకున్నాడంటే, ప్రభు అన్న నన్ను వెళ్ళి చెప్పమన్నాడు, సర్వలోకానికి వెళ్ళమన్నాడు, దేవుని రాజ్య విస్తరణ చేయమన్నాడు, దేవుని మహిమ కొరకు నిలబడమన్నాడు. కానీ పేతురు ఒక అడ్డుబండగా తయారయ్యాడు. పేతురు అర్థం చేసుకుని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు పేతురు మూలకంగా దేవుని మహాశక్తిని చూపించాల ప్రపంచవ్యాప్తంగా అన్నాడు. ఎందుకు అనంటే పేతురుకి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అనంటే, నీ పైన నేను సంఘాన్ని కడతాను. పేతురు నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు, నీ పైన నేను సంఘాన్ని కడతాను అని ప్రభు చెప్తే దానికి లోబడిన వ్యక్తిగా పేతురు గారిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఆయన మైండ్ సెట్ అంతా కూడా ఒక్క చోట నిలబడిపోయింది. ఒక్క స్థలంలో నిలబడి స్టాగ్నేట్ అయిపోయింది. దానివల్ల వచ్చినటువంటి నష్టం ఎంతో ఉంది. అందుకోసమే మీరు చూసినట్లయితే ఈ యొక్క అపొస్తల కార్యం 10వ అధ్యాయంలోనే మీరు గమనిస్తే 9వ వచనము నుండి మీరు అలా చూస్తూ ఉన్నప్పుడు 10వ అధ్యాయం అలా పెట్టుకోండి. 10వ అధ్యాయంలోని ఒక్కొక్కటి మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ఈ భాగంలో 9వ వచనాన్ని చదువుతున్నాను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీద ఎక్కెను. పైన ఉన్న భాగంలో మనం గమనించినప్పుడు కొర్నేలి ఆయన ఇటలీ పఠానమైనటువంటి ఆ ప్లేస్ లో శతాధిపతిగా ఉన్నాడు. ఇంత గొప్ప వ్యక్తి, చాలా బిజీగా ఉంటాడు. 24/7 అన్నిటినీ ఉన్నటువంటి బెటాలియంని లేదా అక్కడున్న ఆఫీసర్స్ ని, అధికారులని అందరినీ చూసుకోవాలి. ఈ నేను హిస్టరీలో ఈ భాగాన్ని చూసినప్పుడు ఇది ఏ ప్లేస్ అని అంటే పాకిస్తాన్కి బార్డర్ గా ఉన్న ప్లేసు అని చెప్పచ్చు. ఆ పంజాబ్కి దగ్గరగా ఈయన ప్లేస్ ఉన్నది అని అనుకోండి. అంటే ఆ బార్డర్ లో ఉన్నటువంటి అధికారికి ఎలా ఉంటుంది అంటే 24 గంటలు ఆయన వాటిని గురించి ఆలోచించాలి. ఏదైనా కొంచెం ప్లాన్ మిస్ అయినా, ఆయన అబ్జర్వ్ చేయకపోయినా, నిఘా పెట్టుకోకుండా అలా ఉంటే ఏమైపోయేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ బార్డర్ లో ఉన్న వాళ్ళు అటాక్ చేస్తారు. అంత బిజీ షెడ్యూల్, అంత టెన్షన్ తో ఉంటారు. ఆయన ఆలోచించాల్సి, ప్లాన్ చేయాల్సి, అన్నిటిని గురించి చాలా నిఘా కలిగి ఉండాల్సిన ఈ అధికారి, ఈ కొర్నేలి, ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే, ఆయనకు ఉన్నటువంటి ఓపిక చూడండి, ఏమంటున్నాడు, నేను ధర్మ కార్యములు చేయచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు. మనల్ని ఒకవేళ అడిగితే ఎల్లప్పుడు ప్రార్థన చేయడానికి నాకు టైం లేదు బ్రదర్ అని అంటాం, నాకు సమయం లేదు అని అంటాం. కానీ కొర్నేలి ఇంత హైలీ క్వాలిఫైడ్, ఆయన్ని మనం అడిగితే నువ్వు ఎట్లా చేసావు అని అంటే, ఆయన బార్డర్లో పనిచేస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు, కానీ ఆయన మనసంతా దేవుని పైన, దేవుని కార్యాలపైనే ఉన్నాయి. కొర్నేలి చాలామంది అంటారు కానీ ఆయన అన్యుడు, నిజమే ఆయన అన్యుడే, కానీ ఆయన ఆరాధించిన దేవుడు అన్యుడు కాదు, ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. ఎందుకనంటే ఈయన మాట్లాడిన పదాల్లో మూల భాషల్లో ఏముందనంటే ప్రభువా అనేటువంటి పదానికి అర్థం కేవలం యేసు ప్రభువుని వెంబడించేవారు, లేదా యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారు మాత్రమే ఆ పదాలు వాడతారు. కొర్నేలు అన్యుడైన దేవుని ప్రేమ తెలుసు, దేవుని రాజ్యాన్ని గురించి తెలుసు, కానీ విషయం ఏంటంటే ఆ కొర్నేలుకి రక్షణ లేదు. రక్షణ ఉంది కానీ సంపూర్ణమైన రక్షణ లేదు. చాలా మంచోడు, చాలా భక్తిపరుడు, భయము భక్తి కలిగిన వాడు, ధర్మ కార్యాలు చేస్తూ ఉండేవాడు, చాలా బిజీగా ఉండేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థనలో గడిపేవాడు, కానీ సంపూర్ణమైన రక్షణ లేదు ఆయనకి. అందుకే పేతుని పిలిపించుకోవాల్సి వచ్చింది, పేతుని పిలిపించుకోవాల్సి వచ్చింది. కానీ పేతురు మైండ్ సెట్ మారలేదు. పేతురు మైండ్ సెట్ మారితే దేవుని రాజ్య విస్తరణ అద్భుతంగా జరుగుతుంది. సో ఇది ఆ సందర్భం మనకు తెలుసు. ఆ సందర్భంలో నేను ముందుకి మీరు అలా అపోస్తలకారం 10వ అధ్యాయం అలా ముందుకు తీసుకుని పెట్టినట్లయితే మనం చూడొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి కారణం 24 గంటలు మనకు ప్రార్థనని ఆత్మతో కలిగి ఉండడం. సో అక్కడ కుటుంబం అంతా భక్తిపరులు, వారు కుటుంబం అంతా కలిసి ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు మన కుటుంబంలో అన్ని సహవాసాలు ఉన్నాయి, పిల్లలని సహవాసము, ఫ్యామిలీ కదా, ఆయా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఎంత అద్భుతంగా ప్రభువారు మనకి ఆ గర్ల్స్ సహవాసం, బాయ్స్ సహవాసం, అంటే మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశాలు ఉన్నాయి, దేవుణ్ణి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి, దేవుని రాజ్య విస్తరణలో పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్నిళ్ళు కుటుంబం సమేతంగా ప్రభు కోసం నిలబడడానికి అద్భుతంగా ఉంది. సరే, పేతు దగ్గరకు వచ్చేదాం. ఆయన మరునాడు వారు ప్రయాణమైపోయినప్పుడు, సమీపంగా ఉన్నప్పుడు పగలు ఇంచుమించు 3 గంటలకు ప్రార్థన చేశారు. ఎందుకు అనంటే ఈ ఆదిమ సంఘంలో లేదా ధర్మశాస్త్రాన్ని యూదులకి 3 పూట్లు తినడం మనకి ఎట్లా అలవాటు, వాళ్ళకి 3 పూట్లు ప్రార్థన చేయడం అలవాటు. రెండవది, పేతురు గారు ఇక్కడ సందర్భంలో ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు ఆ టైంలో అంటే, వాళ్ళు అన్నం తినకముందు ప్రార్థన చేయాల. ఆధ్యాత్మికమైన ఆహారం లేదా ప్రార్థన లేకపోతే కడుపుకి అన్నం తినకూడదు. వాళ్ళు పెట్టుకున్న నియమాలు అవి, వాళ్ళు పెట్టుకున్న తీర్మానాలు అవి. నిజమే, ఎంత గొప్ప తీర్మానం! నేను నేను ప్రార్థన చేయకుండా తినను, 1 గంట అయినా ప్రభుకి ఇవ్వాలి, తర్వాతే నా శరీరానికి ఇవ్వాలి. అంత ప్రార్థనా పరులు. అలా ప్రార్థన చేసిన తర్వాత మనం చూస్తున్నాం, ఈ ప్రార్థన గురించి చాలా విషయాలు మీకు తెలియచేస్తున్నాను. మన ప్రజలు, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన అసోసియేట్స్, వీళ్ళందరూ ఈ వైకాస్, వీళ్ళందరూ ప్రభు దగ్గరికి రావాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన ప్రకృతిని మారుస్తుంది, ప్రార్థన ప్రదేశాన్ని మారుస్తుంది, ప్రార్థన ప్రభుత్వాన్ని మారుస్తుంది, ప్రార్థన ప్రార్థన ప్రజలను మారుస్తుంది. ప్రార్థనలో ఇంత శక్తి ఉంది, ఇంత ప్రభావం ఉంది. ఇంత ప్రభావం కలిగిన ఈ ప్రార్థనను ఈరోజు మనం నిర్లక్ష్యం చేయకూడదు, చేయకూడదు. సరే, తర్వాత మనం చూసినట్లయితే ఆ కింద భాగంలో ఈ పేతురు గారు 10వ వచనంలో మనం చూస్తే, ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై పరవశుడై ఆకాశము తెరవబడటయు 4 చెంగులు పట్టి దింపబడి పెద్ద దుప్పటియు యొక్క విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూశాడు. ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం ఎలా ఉందంటే, ఆ దర్శనంలో ఈ రకరకాల జంతువులు ఉన్నాయి, అది ఆకాశం తెరవబడింది, ఒక పాత్ర వచ్చింది, ఈ రకరకాల జంతువులు, పురుగులు, పక్షులు, పేతురుకి ఇవన్నీ కనబడ్డాయి. కనబడినప్పుడు ఒక శబ్దం వినబడింది. ఆ శబ్దంతో ఏమన్నా అంటే, నువ్వేం చేయాలంటే వెంటనే వీటిని చంపేసి తినేయాలన్న. చంపేసి తినేయాలన్నప్పుడు పేతురు గారికి అర్థం కాలేదు. ఆయన పిచ్చోడైపోయి ప్రభుకి ఈ విధంగా అంటున్నాడు 14వ వచనంలో. అయితే పేతురు వద్దు ప్రభువా అంటున్నాడు. వద్దు ప్రభువా, నీవి తినను, నాకొద్దు. ఈయన మైండ్ సెట్ మార్చుకోవాలని ఆశపడట్లేదు. ఈ దర్శనం చూపించింది ఎందుకు అని అంటే ఆయన మైండ్ సెట్ మారలేదు. చాలా మందికి మైండ్ సెట్ మారదు. ఎన్ని చెప్పినా అదే మైండ్ సెట్లోనే ఉంటారు. మైండ్ సెట్ మారదు. రెండవది, నిషిద్ధమైన దాన్ని అపవిత్రమైన దాన్ని ఏదైనా నేను ఎన్నను, ఏదైనాను నేను ఎన్నడను తినలేదని చెప్పగా, నీ ఎప్పుడు తినలేదు ప్రభువా, అసలు నాకు వద్దది ఫస్ట్లోనే బ్లాక్ చేసేస్తున్నాను. అసలు ప్రభువారు చెప్పడానికి, ఆ దర్శనాల గురించి వివరించడానికి, ఆ ప్రయత్నించడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు. ఆయన డైరెక్ట్ డిఫెండ్ చేసేస్తున్నాడు. ఏమంటున్నాడు పేతురు, మైండ్ సెట్ మారకపోతే ప్రపంచానికి సువార్త అందదు. పేతురు మైండ్ సెట్ మారకపోతే ప్రపంచంలో సువార్త ద్వారాలు తెరవబడవు. ఎందుకంటే పేతురు ద్వారానే సంఘాన్ని కడతానని ప్రభువు వారు వాగ్దానాన్ని చేసేశారు. కాబట్టి పేతురు మైండ్ సెట్ మారకపోతే, ఎందుకు ఆయన మైండ్ సెట్ అంతా కూడా ఈ భాగంలో ఎందుకు రాయబడిందంటే, యూదులకు మాత్రమే సువార్త, అన్యులకు సువార్త కాదు. అన్యులు సువార్తను పొందుకోకూడదు. అన్యులకు మాకు సంబంధం లేదు అన్న ద్వారంతో ఉన్నవాడు పేతురు. అందుకే ఈ భాగంలో ఆయన ఒక దర్శనాన్ని, జంతువులు తినమని కాదు భాగం, అశుద్ధమైన తినడానికి చూపించలేదు. ఈ విషయాలు అర్థం కాక ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు తినాలి, నువ్వు దేని కొరకు ఉండాలి అని దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి మనోడు ఎలా తయారైనంటే, ఇంకా ఎటు తోచక 17వ వచనం పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండెను అని తనలో తనకు ఎటు తోచక ఉండెను, ఎటు తోచుకున్నాను. చాలాసార్లు దేవుని దర్శనం అర్థం కాకపోతే ఎటు తోచకు, దర్శనం ఉంటుంది కానీ ఆ దర్శనము దేవుడు ఏ వైపు తీసుకెళ్తున్నాడో అర్థం కాక ఎటు తోచని పరిస్థితుల్లో ఉండిపోతాం. దేవుని హృదయం అర్థమవ్వాల, దేవుని మనసు అర్థమవ్వాల. ఎప్పుడైతే దేవుని మనసు, దేవుని హృదయం అర్థమవుతుందో అప్పుడు దేవుని పని అర్థమవుతుంది. దేవుని పని అర్థమవుతే దేవుని కార్యాలు మన ద్వారా ప్రభువారు చేస్తారు. చాలాసార్లు పేతురులాగా మన మైండ్ని మార్చుకోని స్థితిలో ఉంటాం. పాత పద్ధతుల్లోనే ఉంటాం, పాత తలంపుల్లోనే ఉంటాం. మనకు తెలిసింది, మనకు తెలిసింది. ఈ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. పేతురు దగ్గరికి వెళ్ళి ప్రభువారు ప్రాధేయపడుతున్నాం. కానీ మనోడు ప్రభువారికి సలహా ఇస్తున్నాడు, వద్దు ప్రభువా. చాలామంది సలహాలు, అసలు దేవుడు చెప్పిన దాన్ని, దేవుడు చెప్పిన ఆ దర్శనాన్ని చెప్తా ఉంటే దేవునికే సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ దినాలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు తక్కువైపోయారు. తర్వాత ఎటు తోచిన పరిస్థితిలో ఉన్నప్పుడు మూడు విషయాలు పేతురు గురించి మనం ఇక్కడ భాగంలో గమనిస్తే, ఫస్ట్ది పేతురు ఎలా అయిపోయాడంటే అపార్థం చేసుకున్న వ్యక్తిగా మారిపోయాడు. దేవుని రాజ్యం కొందరికి, అందరికీ కాదు అని అనుకున్నాడు. యూదులకు మాత్రమే అనుకున్నాడు. రెండవది, పేతురు చేసిన రెండవ పొరపాటు, ఆందోళనలో పడిపోయాడు. టెన్షన్ ఎక్కువైపోయింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. మూడవది, ఆయన అభిషేకాన్ని దింపిన వ్యక్తిగా ఉన్నాడు. అభిషేకం అంటే ఆ అభిషేకం, ఈ అభిషేకం కాదు, ఒకటే అభిషేకం, ప్రభువారు యేసుక్రీస్తు వారికి ఉన్న అభిషేకం. బీదలకు సువార్త ప్రకటించడానికి నేను అభిషేకింపబడ్డాను, సువార్త చెప్పడానికి అభిషేకింపబడ్డాను, దేవుని రాజ్య విస్తరణ కొరకు పనిచేయడమే అభిషేకం, పనిచేయడమే అభిషేకం. సరే, ఇక్కడ పేతురు ఇంత తర్జనార్జన పడతా ఉంటే పేతురు దగ్గరికి దేవుడు కొర్నేలి దగ్గర నుంచి వ్యక్తుల్ని పంపిస్తాడు. అప్పుడు పేతురుకి అర్థమైంది, ఓహో ఈ విషయం కొరకు ప్రభు చెప్పింది. మీరు జాగ్రత్త గమనించండి, అన్యుల మధ్యలో బలమైన సేవ చేసింది సువార్త ద్వారానికి మూల కారణం ఎవరో తెలుసా? పౌలు గారు కాదు, ఎవరంటే పేతురే. మొట్టమొదటి మిషన్ ఫీల్డ్ ఎవరు ఓపెన్ చేశారంటే పేతురు గారి ద్వారానే. దానికి ప్రధానమైన కారణం ఎవరంటే ఆయన మైండ్ సెట్ మారడం వల్ల. ఎప్పుడైతే ఆయన మైండ్ సెట్ మారిందో అన్యుల మధ్యలో గొప్ప ద్వారం దేవుడు తెరవడానికి అవకాశం వచ్చింది. ఆల్రెడీ ద్వారాలు తెలిసిపోయి ఉన్నాయి. ఆ ద్వారాల్లో మనం వెళ్ళి పనిచేయడానికి మన మైండ్ సెట్ మారాలి. ఏంటి ఆ ద్వారం? కొర్నేలి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు దేవుని రాజ్య విస్తరణ కొరకు. స్నేహితుల మధ్యలో, ఆ బంధువుల మధ్యలో, ఆ రిలేటివ్స్ మధ్యలో ప్రభు రాజ్య విస్తరణ చేయాలని ఎంతో ఆసక్తితో ఉన్నాడు. నేను మేలు పొందుకున్నాను, ఆ మేలు నా బంధువులు, స్నేహితులు, మిత్రులు పొందుకోవాలని ఆసక్తితో ఉన్న కొర్నేలు, అతనికి ఈ రక్షణ స్వార్థను తీసుకెళ్లేవాడు దిక్కు లేడు. ఎందుకంటే పేతురు మైండ్ సెట్ మారలేదు. మైండ్ సెట్ మారితే ప్రజలు మారుతారు, పరిస్థితులు మారుతాయి, మన బంధువులందరూ ప్రభు దగ్గరకు వస్తారు. అదే ఆదిమ సంఘంలో ఎక్కువగా జరిగిన పరిచర్య. కొన్నిటి జీవితంలాగా ఒకవేళ మనం పేతురులాగా మన మైండ్ సెట్ ఉందేమో, మార్చుకోవాలి, మార్చుకోవాలి. నేను చెప్పాను ఇంతకుముందు ఎందుకు ప్రభు సంఘాన్ని నియమించాడు. 7 విషయాలు ఉన్నాయి, అవి చెప్పి మళ్ళా నేను కొర్నేలి దగ్గరికి వస్తాను. ఈ విషయాలు ఇంకా మనం చూస్తే ఈ విషయాల్లో జాగ్రత్తగా వినండి. పేతురుకి ఇది చెప్పిన తర్వాత ఆయన ముఖ్య స్నేహితులు 24 మర్నాడు వారు కైసరిలో ప్రవేశించి, అప్పుడు కొర్నేలి తమ బంధువులు ముఖ్య స్నేహితులు పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని చూడలేదు. ఎంత చక్కగా ఈయన చాలా బిజీ వ్యక్తి, 24/7 డ్యూటీ చేసే వ్యక్తి, 24 కంటే ఓవర్ డ్యూటీ, ఓవర్లోడెడ్. ఎందుకంటే ఆయన బార్డర్లో పనిచేస్తాడు. ఆయన కొంచెం నెగ్లెక్ట్ గా ఉంటే శత్రు సైన్యం వచ్చి లేపేస్తుంది. అంత బిజీగా ఉన్న వ్యక్తి ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, కుటుంబానికి సమయం ఇస్తున్నాడు, బంధువుల్ని పిలిపిస్తున్నాడు. ఎందుకంటే నేను రక్షణ పొందాను, ఇతరులు కూడా రక్షణ పొందాలి. అది 24/7 ఆన్ డ్యూటీలో ఉన్నాడు. పరలోకపు ఆన్ డ్యూటీ, భూలోకపు ఆన్ డ్యూటీ. ఎంత అద్భుతం కొన్ని కాదు. కారణం ఏంటంటే మైండ్ సెట్ మారలేదు. పేతురు మైండ్ సెట్ మారదు. మైండ్ సెట్ మారకపోతే దేవుని రాజ్య విస్తరణ జరగదు. తర్వాత కింద భాగంలో మనం గమనిస్తే చాలా మంది అంటారు ఈ భాగంలో 44 నుండి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరూ పరిశుద్ధాత్మ దిగెను, వారి మీదకి దిగెను. స్తుతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరించబడ్డ చూసి విభ్రాంతి నుంది. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచూ ఉండగా వినిరి. పరిశుద్ధాత్మ దేవుడు 4 సందర్భాల్లో దిగినట్లు, వచ్చినట్లు మనం చూస్తాం. ఎక్కడా వచ్చినట్లు లేదు. 4 సందర్భాలు. 1 యెరూషలేము. ఎందుకనంటే అపొస్తల కార్యం 4:8 రాయబడింది. యెరూషలేములోను, యూదయులను, సమరయులను మరియు భూదిగాంతాల వరకు. సో ఇది విషయం. ప్రభు అలా చాలా స్పష్టంగా చెప్పాడు. అప్పుడు యెరూషలేములో పరిశుద్ధాత్మ దేవుడు పెంతికోస్ దినమున దిగాడు. అక్కడ ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కనుక అక్కడ మాట్లాడడం ప్రారంభించారు. 2 ఎక్కడ జరిగిందంటే మనం గమనిస్తే సమరయుల మధ్యలో ముందు గారడి సీమోన్, సమరయుల మధ్యలో గారడి సీమోన్ దగ్గర అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లు మనం చూస్తాం, అనుభవించినట్లు చూస్తాం. అక్కడ అన్య భాష మాట్లాడినట్లు లేదు. ఎందుకంటే వాళ్ళ భాష వీళ్ళకి తెలుసు, వీళ్ళ భాష వాళ్ళకి తెలుసు, అక్కడ లేదు ఆ సందర్భం. 3 ఎక్కడ దిగినట్లు మనం చూస్తున్నాము అని అంటే ఈ భాగం అన్యుల మధ్యలో, అన్యులు. సో తర్వాత పౌల్ గారు ప్రార్థన చేసినప్పుడు అది భూతిగాంత. అలా 4 సందర్భాల్లో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు దిగడం కానీ లేదా రావడం కానీ జరిగింది. తర్వాత ఎక్కడా లేదు. ఇండివిజువల్ గా ఎవరిపైన దిగినట్లు, పొందుకున్నట్లు లేనే లేదు. బైబిల్ రికార్డ్స్ లేదు. సో ఈ భాగంలో ఎందుకు విషయం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవునికి శక్తి ఉంది, ఆయన ప్రజల్ని మారుస్తాడు. మనం చేయాల్సిందంతా కూడా మనము మన బంధుమిత్రుల స్నేహితుల దగ్గరికి సువార్తను తీసుకెళ్ళాలి. సువార్తలో శక్తి ఉంది, సువార్తలో లోపం లేదు, సువార్తలో బలహీనత లేదు, సువార్తలో శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన సువార్తను తీసుకెళ్ళినప్పుడు ప్రజల హృదయాలను తెరవగలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. ఇక్కడ మైండ్ సెట్ మళ్ళా మారింది పేదరి గారి మైండ్ సెట్. అయ్యో అన్నిలు అన్నిలకి ఎలా సున్నతి పొందని వారు సున్నతి పొందుకోవాలి, ఇదొక రకమైన ట్రెడిషనల్ సిద్ధాంతపరమైనటువంటి ట్రెడిషనల్ గా ఆచారపరమైన ఒక విధానాన్ని చూస్తున్నాడు పేరు. అక్కడ కూడా ఆయన మైండ్ సెట్ మార్చేశాడు దేవుడు, మైండ్ సెట్ మారిపోయాడు. అన్నిలి వీళ్ళని ఎందుకు వెయిట్ చేయించాలా, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు వెంటనే బాప్తిస్మం తీసుకోవాలని. తర్వాత ఇదంతా అయిపోయినాక 48 వచ్చిన చూడండి, యేసుక్రీస్తు నామందు వారు బాప్తిజం పొందవలనని ఆజ్ఞాపించారు. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిది. ఇప్పుడు మన బ్యాచిలర్స్ కదా కాలు పట్టుకుని అడుగుతా ఉన్నాం, నువ్వు ఉంటే నీ ఉంటే డెవలప్ అవుతుంది, నువ్వు ఉంటే సేవ అవుతుంది, నువ్వు ఉంటే అదవుతుంది. పేదరి గారిని పట్టుకుంటాం, పేదరి గారికి ఎంతో సేవ ఉంది, ఎంతో పరిచర్ ఆయన బాధ్యతలు, ఆయన యొక్క విధి విధానాలు వేరు. ఆయన పట్టుకొని ఎలాడుతున్నారు, చాలా మంది ఫలానా వాళ్ళు ఉంటేనే, ఫలానా స్థలం ఉంటేనే, ఫలానా వ్యక్తులు ఉంటేనే అవుతుంది అవుతుంది. కానీ కాక దేవుడు ఆయన రాజ్య విస్తరణ కొరకు అలా ముగించు మళ్ళీ అప్పగించేశారు. ఎలాగైతే మనకు కొంత సహవాసాలు వ్యక్తులు ఎక్కువైపోతే డివైడ్ అయిపోతారు, అప్పగించుకుంటారు, 2 సహవాసాలు అయిపోతాయో, 3 సహవాసాలు అయిపోతాయో, అలా అప్పగించేశారు. చాలాసార్లు మన భయం ఏంటంటే అలా విడగొడితే ఎక్కడ పాడైపోతుందేమో అని. అసలు పాడు కాదు. ఇంతగా విస్తృతంగా ఎస్ఎఫ్జి మినిస్ట్రీ దేవుడు దీవించాడంటే కారణం అప్పగించడం, బాధ్యతలు ఇవ్వడం, అలా ముందుకెళ్ళడం వల్ల దేవుడు అద్భుతమైన పరిచయం తీసుకొచ్చాడు. అన్నిల మధ్యలో ఓపెన్ అయిన ఈ పరిచయం, ఈ మిషన్ ఫీల్డ్. తర్వాత పౌలు గారు అదే బాధ్యతను తీసుకొచ్చారు, ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బాధ్యతను ఇచ్చారు. తర్వాత అలా అందరికి ఇవ్వడం వల్ల ఏం జరిగింది అనంటే, ఈరోజు ఇండియాలో నువ్వు నేను రక్షించబడ్డానికి కారణం పేతురు మైండ్ సెట్ మారడం వల్ల. అది వైకాన్స్ ఎమాంజలిజం, నిజంగా ఎంత ధన్యత. ఈరోజు మన మైండ్ సెట్ మార్చుకొని మన బంధువులు మిత్రులు స్నేహితుల్ని ప్రభు దగ్గరికి తీసుకురాకపోతే, ఆయన రా చూపిస్తున్న కొరకు పాటు పడకపోతే ఎంత నష్టపోతాం, ఎంత నష్టపోతాం. ఒకసారి ఆలోచించాలి. దానికి ముందు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పౌలు గారు అంటారు, పౌలు గారిని అడిగినప్పుడు ఆయన అంటాడు, నో పర్సన్ లెఫ్ట్, నో ప్లేస్ లెఫ్ట్, నో పీపుల్ గ్రూప్ లెఫ్ట్, నో లాంగ్వేజ్ గ్రూప్ లెఫ్ట్. అసలు పౌలు గారు ఆయన అంటాడు, యెరూషలేము నుండి ఇల్లరికం వరకు అసలు ఏ ప్లేస్ వదిలిపెట్టలేదు, ఏ వ్యక్తిని వదిలిపెట్టలేదు, ఒక వ్యక్తిని విడిచిపెట్టలేదు, ఒక స్థలాన్ని విడిచిపెట్టలేదు. అదే వైకాస్ ఎవంజలిజం. అంత అద్భుతమైన పరిచర్య. ఈరోజు నిన్ను నన్ను సమాజంలో ఎందుకు పెట్టాడు ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. వినండి, సంఘము అనగా భవనము కాదు, సంఘము అనగా దేవుని సన్నిధిలో ఉండే గుంపు, విశ్వాసుల గుంపు, విశ్వాసుల గుంపు. దేవుడు ఎందుకు దీన్ని ఏర్పాటు చేశాడు అని గమనిస్తే, జగత్ పునాది వేయబడక ముందే ఏర్పాటు చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4. 2, దేవుడు తన నానా విధమైన జ్ఞానంతో ఈ సంఘాన్ని నింపాడు. ఇస్తాడు సంఘం, జ్ఞానం ఇస్తాడు, అంతేకాదు సంఘం కొరకు ప్రాణాన్ని పెట్టాడు. అగాపే ప్రేమ, అగాపే ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు అదే అగాపే ప్రేమను మన బంధుమిత్రులు స్నేహితుల మధ్యలో పెట్టాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. సంఘానికి అధికారాన్ని ఇచ్చాడు, సంఘానికి అధికారం ఇచ్చాడు. అదే తోట 16:18. 5, సంఘం కొరకు తిరిగి రానయ్య ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు సంఘాన్ని తీసుకెళ్లడానికి. కనుకనే ఆ సంఘాన్ని మనం ఎంతగా మనము ఆ సంఘంలో వాడబడాలి, ఆ సంఘంలో ఉండాలి. సంఘమునకు గొప్ప పని ఉంది, గ్రేట్ కమిషన్. దేవుడు గొప్ప బాధ్యతను అప్పగించాడు, మనం చేయకపోతే ఎట్లా? ఎందుకు ఆ బాధ్యత అంటే, సమాజాన్ని రూపొందించడానికి, సమాజంలో ఉన్న వ్యక్తుల్ని మార్చడానికి. అందుకే మీరు వెలుగు అన్నాడు, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి. మీరు ఉప్పు అన్నాడు, మనము రుచినివ్వడానికి, వారిని వారి జీవితాల్లో మార్పు తేవడానికి. అది చాలా ప్రాముఖ్యమైనది. సంఘము రూపాంతరము చెందించడానికి ప్రభువారు చెప్పాడు. ఈరోజు మన బంధువులు రూపాంతరం చెందాలంటే కేవలం మన ద్వారానే అవుతుంది. సంఘం ద్వారా రూపాంతరం, ఆ గుణలక్షణాలు, ఒప్పుకున్న గుణలక్షణాలు, ఒప్పుకున్న గుణలక్షణాలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభువారిని అడగాల, ప్రభువాన్ని దేవామి కనికరిని చూపించమని ప్రభువుని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మహిమను మనం చూస్తాం, ఆయన మహాశక్తిని మనం గమనిస్తాం. కొన్నేళ్ళు ఆయన మైండ్ సెట్, ఆయన మైండ్ సెట్ నా బంధువులు, నా మిత్రులు, స్నేహితులు ఉండాలి. దానికి కావాల్సింది మూడు విషయాలు. ఆ మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, మనము విశ్వాసంతో విసుగక విడవక ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? కళ్ళు తెరవబడాలి, చెవులు తెరవబడాలి, హృదయం తెరవబడాలి, గృహం తెరవబడాలి, వైకాస్ వాళ్ళ పేర్లు రాసుకోవాలి. ప్రతిదినం ప్రార్థన చేయాలి. ఏ స్థితిలో ఉండాలి అంటే వాడు తిరిగి జన్మించే స్థితిలోనికి రావాలి. ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు? వ్యతిరేక స్థాయిలో ఉన్నాడు, తటస్థ స్థాయికి వస్తాడు. తర్వాత కొంచెం ఆసక్తిలోకి వస్తాడు, తర్వాత ఎక్కువ ఆసక్తికి వస్తాడు, తర్వాత తిరిగి జన్మిస్తాడు. దేవుని ప్రేమను చెప్తాం కానీ చూపించు, దేవుని ప్రేమను చూపించాలి. దేవుని ప్రేమను చూపించే విషయంలో ఐదు విషయాలు ఉన్నాయి. దీన్ని లవ్ లాంగ్వేజ్ అంటాం. దీన్ని ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడి వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించడం, వాళ్ళకి టైం ఇవ్వడం. కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు, వాళ్ళకి టైం ఇవ్వడం, వాళ్ళతో గడపడం. ఎవరైతే మనం గురి పెట్టుకున్నామో వాళ్ళకి సమయాన్ని ఇవ్వడం. వాళ్ళు వాళ్ళకి బర్త్డే టైంలో కానీ ఏదో ఒక టైంలో వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళను ప్రభు దగ్గరికి రావడానికి, ఎందుకంటే వాళ్ళని మనం గురి పెట్టుకున్నాం కనుక వాళ్ళను ప్రభు దగ్గరికి రావడానికి ఇవన్నీ కూడా కొన్ని విషయాలు చేయాలి. రాకడం అంటే వాళ్ళు అననుకూలమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు, ఒకవేళ వాళ్ళ ఇంట్లో జరగడం జరిగినప్పుడు మనం ఓదార్చలేం కానీ ఒక చేయి వాళ్ళ మీద వేసినప్పుడు ఎంతో ఓదార్పుతాం. వాళ్ళకి పరిచయం చేయడం, పరిచయం చేయడం అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎలా ఉండిపోతారు, ఎవరు ఉండరు బంధువులు స్నేహితులు. ఆ రోజు నువ్వు రాత్రి ఆ వ్యక్తితో ఆ పేషెంట్ దగ్గర నిలబడినప్పుడు జీవితంలో మర్చిపోయాడు. ఆ వ్యక్తి వ్యతిరేక స్థాయిలో ఉన్న వ్యక్తిని, వ్యతిరేక అంటే అసలు యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టపడడం, ద్వేషం, అలాంటి జన్మకి రావాలని ఈ ఐదు విషయాలు మనం చేయాలి. అలా దేవుని కార్యాలు మనం చూస్తాం, దేవుని కార్యాలు చూస్తాం. ఈరోజు వైకాస్ అనే ఎవాంజలిజం మన బంధువులు, స్నేహితులు, మిత్రులు ప్రభు దగ్గరికి రావడానికి మనం చేయాల్సిన ప్రధానమైన పని వైకాస్ ఎవాంజలిజం. దేవా, నేను నా బంధువుని, స్నేహితుని మీ రాజ్య విషయంలో వాడుకునే వ్యక్తి. కొన్ని లే విధంగా ఆసక్తితో ఉన్నాడు, కొన్ని లే విధంగా నా బంధువులు మారాలి, నా స్నేహితులు మారాలి, నా ఇరుగు పొరుగు వారు మారాలని కోరుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను అలాంటి దర్శనంతో ఉండాలి. పేతుల్లాగా మైండ్ సెట్ మార్చుకోవాలి. పేతులు మైండ్ సెట్ మారడం వల్ల ప్రపంచానికి అన్నిల మధ్యలో సువార్త ద్వారాలు ఓపెన్ అయ్యాయి. ఆ మైండ్ సెట్ మార్చడానికి ప్రభువారు అనేక కార్యాలు చేశారు. దాంట్లో దర్శనంలో మనం చూస్తాం, నలు దిశల్లో ఒక పాత్ర ఉంది కదా, వీళ్ళు దీని గురించి చాలా రకాలుగా మర్మాలు చర్మాలని చెప్పి చెప్తా ఉంటారు. అవేం లేవు, చాలా సింపుల్. ఆకాశం తెరవబడిందంటే అర్థం మన బంధువుల మధ్యలో దేవుడి ద్వారాలు తెలుస్తాడు. వైకాస్ మన వైకాసుల మధ్యలో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్, అసోసియేట్స్, నైబర్స్ మధ్యలో దేవుడు మార్గాలు తెరబోతున్నాడు, తెరిచాడు. రెండోది, నాలుగు చెంగులు అంటే అర్థం నలు దిశల్లో దేవుడి ద్వారాలు తెరబోతున్నాడు. భూదిగాంతాల వరకు ద్వారాలు తెరబోతున్నాడు. ఈయన ద్వారా ప్రపంచానికి సువార్త జరగబోతుంది అన్న విషయం పేతురికి అర్థమవడానికి దర్శనాన్ని చూపించాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప సహవాసాలు ప్రపంచమంతా ఏ ఒక్కడిని విడిచిపెట్టకుండా సువార్త విస్తృతంగా జరిగించాలన్నది దేవుని కోరిక, తలంపు. ఈరోజు నువ్వు నేను ఆ విధంగా చేయగలుగుతామా? ఆ విధంగా చేయగలిగేటువంటి వ్యక్తులుగా ఒక తీర్మానం తీసుకుందామా? మనం చేయకపోతే ఎవరు చేయరు. మనము దేవుని రుచిని చూసిన మనం, దేవుని యొక్క ప్రేమను చూసిన మనం, మన కొరకు చనిపోయినటువంటి ఆ మహోన్నతమైన దేవుడు. మీకు ఇంతకుముందు చెప్పాను ఎందుకు ఆదిమ సంఘం ఒక చోట స్టాగ్నేట్ అయిపోయింది. ఆదిమ సంఘ పద్ధతిలో ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎందుకు లేవు? చెప్పాను, ఒక్క వ్యక్తి వల్ల వచ్చిన నష్టం, దాన్ని కాన్స్టెంటైన్ కాన్స్టెంటైన్. బైబిల్ కాలేజీలో విషయాలు లేవు కనుక ఎవరికి తెలియకుండా మరుగైపోయింది. ఈ కాన్స్టెంట్ అనే వ్యక్తి ఇంటింటా కూడుకోవడం బంద్ చేపించాడు, ప్రవాసంగా కూడుకోవడం బంద్ చేపించాడు, చిన్న గుంపులుగా కూడుకోవడం బంద్ చేపించాడు. దానివల్ల దేవాలయంలో కూడుకోవడం ప్రారంభించాడు. దానివల్ల నష్టాలు కొని తెచ్చుకున్నాను. దేవుని రాజ్య విస్తరణలో శిష్యులుగా మారడం కనుమరుగైపోయింది. ఈరోజు దేవుడు గొప్ప అవకాశం ఏసబ్జే ద్వారా మన తలాంతులు వాడుకోవడానికి, మన బంధువులు స్నేహితులు మిత్రుల్ని అందిన ఆరాధనలోకి తేవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యం ఇది. ఈరోజు ఆ భాగ్యాన్ని పొందుకొని మరో యేసుక్రీస్తు వాళ్ళు ఈవాళ్ళు రేపు రాబోతున్నాడు ఆ మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు నాతో పాటు నా బంధువులు నా స్నేహితులు, నాతో పాటు నా కుటుంబము నా బంధువులు స్నేహితులు నా పొరుగువారు అన్ను చెప్పగలిగేటువంటి మనస్సు చెప్పగలిగే ధైర్యము మనకు ఉండాలి. ప్రభువుని అడుగుదామా. ఒక్క జరిగినటువంటి అద్భుతమైన ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్త వినండి. గుజరాత్ రాష్ట్రంలో 1970s ఈ ధర్మపూర్ అనేటువంటి తాలూకాలో డాంగ్ అనేటువంటి డిస్టిక్ లో జరిగిన సంఘటన. రెవరెండ్ జాన్సన్ బర్నబస్ గారు, దాని తర్వాత ఇజ్రాయెల్ దేవదాస్ గారు అప్పుడు భారతదేశంలో ఫస్ట్ మిషియాలజిస్ట్ ఎవరంటే డాక్టర్ దేవదాస్ గారు. అప్పటి వరకు ఎవరు మిషియాలజిస్ట్ లేరు, ఆదిమ సంఘ పద్ధతిని గురించి చెప్పేవాళ్ళు లేరు. ఆయన బయట దేశాల్లో వెళ్ళి చదువుకుని వచ్చాడు. ఆయన ఈ యొక్క వీళ్ళ ఇద్దరిని ఈ డాంగ్ డిస్టిక్ లో పరిచయ కొరకు పంపించారు. అప్పుడు ఈ చిన్న గుంపులు ఈ సహవాసాలుగా కూడుకోవడం ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక బద్ధంగా వేసి పంపించినప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళారు. ఏస్తని పదం తెలియని భయంకరమైనటువంటి ప్రజాజాతులు కుక్న ఆరవల్లి ప్రాంతంలో ఆ పర్వత శ్రేణిలో ఉన్న వీళ్ళు లక్షల మందిలో ఉన్నారు. వెళ్ళారు, వాళ్ళ మధ్యలో భాష నేర్చుకున్నారు, వాళ్ళ మధ్యలో నివసిస్తూ ఉన్నారు. జరిగిన సంఘటన ఏంటంటే బర్నబాస్ గారు ఒక విలేజ్ లోకి వెళ్ళి సువార్త చెప్తున్నారు. సువార్త చెప్తూ ఉంటే జాన్సన్ బర్నబాస్ గారు చెప్తూ ఉన్నప్పుడు సడన్ గా ఒక వ్యక్తి వచ్చాడు. యాయిర్ కుమార్తెను గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన చనిపోయిన వారిని కూడా లేపేటువంటి దేవుడు అని ఆ విషయం చెప్పేసరికి ఆ ఊరిలో ఊరు పట్టేలు అంటారు. ఆ ఊరు పెద్ద వచ్చాడు. వచ్చి అయా ఈ ఊర్లో ఒక ఆమ కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాయి, యవనస్తురాలు 15-16 ఉంది వయసు, వాళ్ళ ఆ నాన్నే ఆ అన్ని చూస్తున్నాడు, పడకపోయినే ఆమె ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది, మీరు మీ దేవుడు ఏమైనా చేస్తాడంటే ఆ చేస్తాడని. వాళ్ళు మొరటుగా ఉంటారు కనుక మీ దేవుడు ఏం చేయకపోతే నేను నరికేస్తానని చెప్పి కత్తి గొంతు దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఆయనకు అర్థం కావట్లేదు, ఈయనేమో సిఎస్ఐ నుంచి ప్రభుని నమ్ముకుని వెంటనే వెళ్ళిపోయాడు. ఈ అద్భుతాలు ఈ స్వస్థతలు అసలు ఏం తెలియదు, చెప్పేస్తాడు నోరుతో అలా నిలబడిపోయాడు. అర్థం కాలేదు, గొంతు దగ్గర కత్తి పెట్టాడు. ప్రార్థన చేస్తానన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నిదాలు ఆపయ్యా అన్నాడు. ఈయన గుండె భయపడిపోయి మనసులో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను నన్ను వీళ్ళు చంపేస్తారు, నా భార్య పిల్లలను చూసుకో ప్రభా అని చెప్పి పరలోకి ప్రార్థన చేసి లాస్ట్ చివరి ప్రార్థన చేశాడు. చివరి ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూస్తే కాళ్ళు చేతులు ఆ పాప పుట్టిన 5 తర్వాత పడిపోయిన కాళ్ళు చేతులు లేచి కూర్చుంది. ఆమె మిషనరీ దగ్గరకు వచ్చి నిలబడి అడిగింది. మిషనరీ అడిగాడు, అమ్మా దేవుడిని కాళ్ళు చేతులు ఇచ్చారు కదా, కాళ్ళు చేతులు ఇచ్చిన దేవుని కొరకు ఏం చేస్తావంటే, అప్పుడు ఆమె అనింది నాకున్న వెండి అంతా ఇచ్చేస్తాను, ఎందుకంటే ఆదివాసులు ఎక్కువగా వెండి ఆభరణాలు వాడతారు కాబట్టి నా వెండిని ఇచ్చేస్తాను. అట్లా కాదమ్మా, కాళ్ళు చేతులు దేవుడికి ఇచ్చాడు కదా ఏం చేస్తాం అని అంటే మళ్ళా ప్రశ్నించాడు. ఆమెకు అర్థం కాలేదు, నా ఆస్తిని ఇచ్చేస్తానని. అలా కాదమ్మా, కాళ్ళు చేతులు దేవుడు ఇచ్చాడు కదా ఏం చేస్తావు దాంతో అని అన్నప్పుడు ఏం చేయాలో మీరు చెప్పండి అంటే, అప్పుడు మిషనరీ అన్నాడు కాళ్ళు చేతులు ఇచ్చిన దేవుడు కొరకు ఈ కాళ్ళు చేతులు వాడబడాలి. అప్పుడు ఒక తీర్మానం తీసుకుంది, ఆ నేను చేస్తాను, నా చుట్టూ 120 గ్రామాలున్నాయి, నా ఇంటి చుట్టూ 34 ఇండ్లు ఉన్నాయి, అవన్నీ పర్వతాలు, చాలా ఎత్తైన పర్వతాలు, ఒక్కొక్క ఇంటికి వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఎత్తైన పర్వతాలు కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ అయినా పర్వతాలు ఎక్కారు. అలాంటి ఎత్తైన పర్వతాల్లో ఆమె ఎక్కి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి నా సాక్ష్యాన్ని చెప్తానని, నన్ను బాగు చేసిన దేవుని గురించి నా సాక్ష్యాన్ని నేను చెప్తానని. అప్పుడు తీర్మానం తీసుకున్న తర్వాత ఆ రోజు నిర్ణయించుకుంది, ఇంటింటికి వెళ్ళి చెప్పడం ప్రారంభించింది. వెళ్ళడమే కాదు, తాను పొందుకున్నటువంటి రక్షణ ఎవరైతే పొందుకున్నారో వాళ్ళను కూడా చెప్పమని చెప్పింది. చిన్న చిన్న గుంపులు చేసింది. అలా చేయడం వల్ల దేవుని తీసుకున్న తీర్మానం ఉండడం వల్ల ఏం జరిగిందో తెలుసా, ధర్మపురి డిస్టిక్ ప్రభు దగ్గర, ధర్మపురి తాలూకా ప్రభు దగ్గరికి రావడం ప్రారంభించింది. అంతేకాదు ఆ యొక్క వైకాస్ ఎవాంజలిజం బంధువుతో, దీన్ని రిలేటివ్ నెట్వర్క్, బంధువుల మధ్యలో వెళ్ళేటువంటి స్వార్థీకరణ, అలాంటి గొప్ప ఉద్యమం ఈ వైకాస్ పద్ధతిలో చేయడం వల్ల ఆమె పేరు సుఖీబాయ్. ఈ సుఖీబేన్ అనేటువంటి ఈమె ఈ స్వార్థను తీసుకెళ్ళడం వల్ల మొత్తం తాలూకాని 75% ప్రభు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు డాంగ్ డిస్టిక్ కేవలం ఎఫ్ఎంపీబీ ద్వారా డాంగ్ డిస్టిక్ మొత్తం దేవుని మహాకృప వల్ల more than 85% క్రిస్టియన్స్ గా మారడానికి ప్రభు సహాయం చేశాడు. అక్కడున్న ట్రైబల్ అందరూ ప్రభు దగ్గరకు వచ్చారు కేవలం ఈ వైకాస్ పరిచర్య వల్లనే, ఈ వైకాస్ పద్ధతుల వల్లనే. నేను నా ఇంటి వారు, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, అసోసియేట్స్, నైబర్స్ తీర్మానం తీసుకుందామా, అయ్యా నేను వైకాస్ ఎవాంజలిజం చేస్తానైనా, రిలేటివ్స్ ఫర్ జీసస్, నా బంధుమిత్రులు స్నేహితులు మీ రాజ్య విస్తరణ కొరుకున్నారు, కలవారి శిలువులు నా కోసం ప్రాణం పెట్టు, అందుకే ప్రభు అన్నారు కదా నేను మీకోసం చనిపోయాను, నువ్వు నా కోసం ఏం చేస్తావు. సింహాసనం ముందు నిలబడినప్పుడు దేవుడు నిన్ను నన్ను లెక్క చెప్పి అడిగినప్పుడు నువ్వేం చెప్తావు, ఏం చేసావు నీ బంధువుల కొరకు, స్నేహితుల కొరకు. భయంకరమైన పండుగలకి, దినాలకి, పెళ్లిళ్ళకి ఎగబడిపోయావే, వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు. బంధువులంటే ప్రాణాలు తీసుకున్నవే, గొంతులు కోసుకున్నవే, కానీ వాళ్ళని రక్షణలకు నడిపించవా. ఈరోజు ఓ తీర్మానం తీసుకుందాం. మన ఇంటికి వచ్చేటువంటి పాలవాడు, మన ఇస్త్రీ కొట్టువాడు, మన డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి నడిపించాలండి. వైకాస్ ఎవాంజలిజం, రిలేటివ్స్ ఫర్ జీసస్ తీర్మానం చూడండి. థ్యాంక్ యూ అన్న, సమయం తీసుకోండి.